ఇవాళ మనం తీసుకుంటున్నటువంటి యజ్ఞము గాయత్రి లలిత భాగవత విశ్వీకరణ యజ్ఞము భారతదేశ గురు సాంప్రదాయంలో ఒక నూతనమైనటువంటి ప్రక్రియ. ఈ నూతనమైనటువంటి ప్రక్రియలో ధర్మశక్తి నూతనమైనటువంటిది కాదు, అది సనాతనమైనటువంటిది. ఎలక్ట్రిసిటీ కనెక్టివిటీ దగ్గర నుంచి రకరకాల లైట్లు వచ్చాయి, ఫ్యాన్లు వచ్చాయి, టీవీలు వచ్చాయి, కంప్యూటర్లు వచ్చాయి, ఇంకా కొత్త కొత్తవి ఎన్నో వస్తాయి. కొత్త కొత్తవి ఎన్ని వచ్చినా నూతనమైనటువంటివి ఎన్ని వచ్చినా అవన్నీ దేని మీద ఆధారపడి ఉంటాయంటే విద్యుత్ మీద ఆధారపడి ఉంటాయి. కరెంటు లేకపోతే దీపాలు వెళ్ళదు, ఫ్యాన్లు వెళ్ళదు, కంప్యూటర్లు వెళ్ళదు, టీవీలు వెళ్ళదు, ఫ్రిడ్జ్ పనిచేయదు. అంచేత ఈ యజ్ఞవిధానము నూతనమైనది కొత్తదైనది అని చెప్పడంలో విధానము ఆకృతి మాత్రమే కొత్తదైనది, శక్తి మాత్రము ఆ భగవత్ శక్తి, అది గుర్తుంచుకోండి. విధానం కొత్తదైనది. ఈ విధానంలో ఉన్నటువంటి ఒక విశేషమైనటువంటి శక్తిని మీరు మనసులో పెట్టుకోండి. ఈ యజ్ఞవిధానము రాబోయేటటువంటి 3 రోజులలో ప్రపంచ వ్యాప్తి కానున్నది. 2, ఈ యజ్ఞవిధానాన్ని ఆచరిస్తున్నటువంటి వ్యక్తులు రాబోయేటటువంటి 2-3 సంవత్సరాలలో ప్రపంచంలోనే చాలా విశిష్టమైనటువంటి పాత్ర మీరు పోషించబోతున్నారు. 3, భారతదేశంలో జరుగుతున్నటువంటి యజ్ఞ ప్రక్రియ వల్ల రాబోయే దశాబ్దంలో భారతదేశము ప్రపంచానికి మార్గదర్శకముగా, ఒకనాడు రష్యా, ఈనాడు అమెరికా, జర్మనీ ఉన్న స్థితిలో భారతదేశము కాబోతున్నది. ఇది జరిగి తీరుతాయి. మనం చేసినా చేయకపోయినా జరిగేది జరిగేది. భగవద్గీతలో మహాభారత యుద్ధం మొదలెట్టే ముందు అర్జునుడు కొంచెం నేర్చబడతాడు, పాపం నేను యుద్ధం చేయను, మా బంధువుల మీద నేను బాణాలు వేశాను, రుద్రనాశి నేర్చుకుంటుడు, నేను యుద్ధం చేయను అంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చెప్తాడు అంటే, ఎవరు ఏమనుకున్నా ఎవరు కాదనుకున్నా జరిగేది జరిగి తీరుతుంది. నువ్వు యుద్ధం చేస్తే నీకు పేరు వస్తుంది, నువ్వు యుద్ధం చేయకపోతే ఇంకోటి ఎవరో చేస్తాడు. కాస్త జాగ్రత్తగా ఈ మాటలు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. హిమాలయాలలో ఈ విషయాల గురించి చర్చ వచ్చినప్పుడు ఎన్ఎస్సీ వాళ్ళకి బైక్ ఇన్స్టి చెప్తూ సైన్స్ చెప్తున్నటువంటి నాకు ఒక చిన్న అనుమానం వచ్చింది. అనేక మంది గురువులు ఉన్నారు, వాళ్ళ ముందు మాట్లాడే ధైర్యము నాకు లేదు, సాహసము నాకు లేదు. వాళ్ళు చెప్పింది వింటున్నాను. విన్న తర్వాత బయటకు వచ్చాం నేను ఇంకొంతమంది వ్యక్తులు. గురువుల ముందు నోరుంటే ధైర్యం లేదు. బయటకు వచ్చాక మాలో మేము మాట్లాడుకుంటున్నాం, వాళ్ళు చెప్పారు బాగానే ఉంది. భారతదేశ పరిస్థితి చూస్తూ ఉంటే ఒక సక్రియమైనటువంటి సవ్యమైనటువంటి సత్తా ఉన్నటువంటి ఒక పొలిటికల్ లీడర్ మాకు కనిపించడం లేదు. కొన్ని మంచి వ్యక్తులు ఎవరైనా ఉండే సాహస ఉన్నటువంటి వాళ్ళు ధనవంతులు. మేము ప్రపంచానికి మేలు చేస్తాం, మా భారతదేశానికి, మా భారతీయ సంస్కృతికి. మేము దాన్ని బయటికి తీసుకురావడానికి విశేషమైనటువంటి కార్యక్రమాలు చేపడతామని చెప్పే యువకులు కనిపించడం లేదు. వీళ్ళేమో ఏం చెప్తున్నారు అంటే 2010 ఆ దరిదాపుల్లో భారతదేశం ఖచ్చితముగా ప్రపంచంలో అన్ని రకాల అభివృద్ధి చెంది ఈనాడు మనము ఎలాగైతే విదేశాలకు వెళ్లాలనుకుంటున్నామో అలాగా రాబోయేటటువంటి 5-6 సంవత్సరాలలో భారతదేశానికి విదేశీయులు రావటం మొదలెడతారు అని వాళ్ళక్కడ మాట్లాడుకుంటున్నారు. చూసింది మహర్షులు విన్నాను, మాకు ఆశ్చర్యం వేసింది, ఎలా సంభవం అవుతుంది ఇది? ఎలా సంభవం అవుతుంది అంటే గురువులు అక్కడ చెప్పినటువంటి ఒక ప్రణాళిక మీకు చెప్పటానికి, ఆల్రెడీ మీరు అది చేస్తున్నారు, అది దాన్ని వివరించడానికి ఇది మీకు మాత్రమే పరిమితము కాకూడదు, ఇది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ప్రపంచానికి అందాలి. ఎందుకు అందాలి? ఇలా చేస్తే ఖచ్చితంగా భారతదేశము మళ్లీ తన పూర్వపు ఔన్నత్యాన్ని ఎలా పొందుతుంది అనేది ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. చెప్తే మీకు అర్థమైపోతుంది అది సంభవమే అని, అది జరిగి తీరుతుంది అని. జరిగి తీరుతుంది కరెక్టే, కానీ జరిపించటానికి భగవంతుడికి కొన్ని పనిముట్లు కావాలి. రామరావణ యుద్ధం జరిగినప్పుడు కోతులు, ఎలుగు బంట్లు ఇవి సహాయం చేస్తే మనిషి ఎవరు సహాయపడ్డాయి రావణాసుని సంపద? కానీ దైవీ కార్యాలలో మనుషులు సహాయపడకపోయినా దేవతలు మొదలగు వాళ్ళు గెలవలేనటువంటి రావణ వధం జరిగింది. ఉదాహరణ అర్థం చేసుకోండి, మనుషులు చేసినా చేస్తేనే అవదు. రాముడు లాంటి ఒక అవతార పురుషుడు, భగవంతుడు ఇంకా నేను రావణ వధం జరిగి తీరాల్సిందే అని నిశ్చయించుకుంటే మానవ మాతృలు ఋషులు ఎవరి సహాయం లేకుండా కోతులు ఎలుగుబంట్ల సహాయంతోనే చేశాడు. మహాభారతంలో అసలు ఆయన యుద్ధమే చేయలేదు, చూస్తూ ఉన్నాడంటే ఆయన శ్రీకృష్ణుడి యొక్క రథ సారథిగా. నేను స్వయం యుద్ధము అనేటువంటి వాళ్ళ చేత నువ్వు యుద్ధం చేయి, నిమిత్త మాత్రం భవితం చేసాకి. నువ్వు నిమిత్తం మాత్రం కాదే నువ్వు చేయవలసిందయ్యా, నువ్వు చేయాల్సిందేం లేదు, నేను ముందే చేసే చేయను ఉంటా. ద్రోణంచ భీష్మంచ జయద్రథంచ కరణం తధాన్యానతి యోధవీగాన్. భీష్ముడు, కర్ణుడు, జయద్రథుడు, ద్రోణుడు వీళ్ళని నేను ముందే కనిపించాను. వాళ్ళు కేవలం నిలబడి ఉన్నారంటే నువ్వు యుద్ధం చేసినా చేయకపోయినా వాళ్ళు చెప్పుకోలేదు, కానీ పేరు నీకు వస్తుంది నేను యుద్ధం చేసావు కదా. ఇంతే కాస్త జాగ్రత్తగా ఇది ఎందుకు ఇంతలా చెప్తున్నాను అంటే, అలనాడు కోతులకి, దాని తర్వాత పంచ పాండవులకి వచ్చినటువంటి పేరే నీకు వస్తుంది. మన ప్రయత్నాల వల్ల భారతదేశం మళ్లీ ఇంత గొప్ప స్థానానికి వెళ్ళింది అనే పేరు తెచ్చుకోగలిగేటటువంటి పరిస్థితులు మీకు ఏర్పడ్డాయి. ఎందుకు ఏర్పడ్డాయంటే మీ పురాణ ప్రారంభం, మీ యొక్క సంస్కారాలు. అందరూ రాలేరు చేద్దామన్నా, చాలా మంది రాకూడదు అనుకుంటూ వస్తారు, చాలా మంది రావాలి అనుకుంటూ రాలేరు. దీనిని ఈనాడు సమర్థ గురువులందరికీ కూడా ఒక ఆదర్శంగా నిలిచి మొత్తము భారత జాతి యొక్క చేతనత్వాన్ని ఒకే సాటిపై నడిపిస్తున్నటువంటి ఒక మూర్తి ధరించిన చేతనత్వం ఉంది, ఒకటి మానవీయ చేతనత్వం ఉంది. మూర్తి ధరించినటువంటి చేతనత్వాన్ని మనం వెంకటేశ్వర స్వామిగా గుర్తిస్తాం. మానవ శరీరధారి అయినటువంటి ఆ చేతనత్వాన్ని సాయి తత్వంగా గుర్తిస్తాం. ఇది రెండు శక్తులు భారతదేశాన్ని ముందుకు నడుపుతున్నాయి. మీరు గమనించుకోగలిగితే మీకు కనిపిస్తూ ఉంటుంది ఆ సంఘటనని. చాలా ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, రాబోయేటటువంటి 3 సంవత్సరాలలో మొత్తము మానవ జాతి చాలా చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో పడనున్నది. వర్షాలే కాదు, రాబోయేటటువంటి రోజుల్లో భూకంపాలు ఎక్కువ అవుతాయి, అగ్ని వల్ల జరిగే ప్రమాదాలు కూడా చాలా ఎక్కువ అవుతాయి. దానికి నివారణోపాయం ఈ యజ్ఞమే. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే దీన్ని నూతన యజ్ఞము అని చెప్పాను నేను. విధానం అదే, మీకు మనం దర్శించేది ఆ భగవంతుడి యొక్క శక్తి. ఈ యజ్ఞంలో ఉన్నటువంటి శక్తి ఏమిటి అంటే ఆ భగవంతుడి యొక్క శక్తి. కానీ యజ్ఞ విధానంలో ఒక నూతనత్వం ఉంది, దాన్ని చాలా జాగ్రత్తగా గమనించుకోండి. ఈ యజ్ఞ విధానానికి మనం ఇప్పుడు సంకల్పించి చేసుకుంటూ రేపు అనేక మందికి మనం చెప్పాలి అనే సంకల్పాన్ని తీసుకున్నటువంటి యజ్ఞానికి పేరు ఏంటి అంటే గాయత్రి లలిత భాగవత విశ్వ ఏకీకరణ యజ్ఞము. ఈ విశ్వ ఏకీకరణ యజ్ఞంలో మీరు ఒక విచిత్రమైనటువంటి మాటను మనస్సులో పెట్టుకోండి. రాబోయే 2 ఏళ్లలోనూ 3 ఏళ్లలోనూ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ మాట మీరు క్యాటల్స్లో, రేడియోస్లో, టీవీలో అనేక మంది మానవ జాతిని ముందుకు నడిపించేటటువంటి నేత, రచయితలు, పొలిటీషియన్స్, బిజినెస్ పీపుల్ నోట్ల నుంచి మీరు వినబోతున్నారు. మీరు ఇక్కడే వింటున్నారు. ఏంటి ఆ మాట అంటే, మొట్టమొదట మిమ్మల్ని నేను ఒక చిన్న ప్రశ్న వేస్తాను. మీ ఇళ్లలో ఎప్పుడైనా న్యూస్ పేపర్ వస్తుందా? మీరు ఎప్పుడైనా న్యూస్ పేపర్ చూసారా లేదా? మీలో న్యూస్ పేపర్ గురించి తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? న్యూస్ పేపర్ అంటే మీకు తెలియకపోతే వార్తాపత్రిక, రోజు వచ్చేటటువంటి దినపత్రిక మీరు చూసారా? అసలు చూడని వాళ్ళు నేను చెప్పింది అర్థం అవుతుంది మీకు. మీరే అంటుంది కొన్ని కనీసం చెప్పి వెళ్తాయి మాకు తెలుసు. న్యూస్ పేపర్ అంటే ఒక్కళ్ళు చేయొచ్చారండి, మిగతా వాళ్ళందరికీ తెలియదా న్యూస్ పేపర్ అంటే? మరి చెయ్యొచ్చండి, సిగ్గుపడతానండి. తెలుసా? తెలిసి ఎత్తుతున్నారా? నేను చెయ్యొచ్చానని ఎత్తి ఎత్తుతున్నారా? మీరు తెలుసు కదా. నేను అడిగే ప్రశ్న ఒకటి నేను చెప్పండి. అందులో వచ్చేటటువంటి విషయాలు ఏంటి? వంట ఎలా చేయాలి, పిల్లల్ని ఎలా పంచాలి అని ఉంటుందా? లేకపోతే ప్రపంచంలో ఏం జరుగుతుందో అందులో ఉంటుందా? ఏముంటుంది? అదే ఉంటాయా? లేకపోతే ప్రపంచంలో ఏం జరుగుతుందో రాయడా అందులో? మొదటి పేజీలో ఏముంటుంది? కూరగాయలు వంటలు ఉండవు. మొదటి పేజీలో ఏముంటుంది? ఎక్కడ యుద్ధం జరుగుతుంది, ఎక్కడ ఎవరు వచ్చారు, ఏ దేశానికి ఏ అధిపతి వెళ్ళాడు కదా. మిమ్మల్ని చిన్న ప్రశ్న నేను అడిగేది ఏంటంటే, ఎందుకు ఆ వార్తాపత్రిక మీ ఇంటికి వస్తుంది? మీకెందుకు? ఎవడు ఏనేత ఎక్కడికి వెళ్తాడు, ఎవడు యుద్ధం చేస్తున్నాడో మీకు అవసరమా? అవసరం లేదు కదా. మరి వస్తుంది కదా మీ ఇంటికి. మీరు కాస్త అర్థం చేసుకున్నారో నేనేం చెప్తున్నాను, మీకు తెలిసినా తెలియకపోయినా మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి జరుగుతున్న విషయాలు మీ ఇంటి ముందుకి మాటంతా కలిగి వస్తున్నాయి. ఈనాడు మీకు ఇష్టం లేకపోవచ్చు, అది వేరే విషయం. మీరు ఉపయోగించుకోలేకపోవచ్చు, అది వేరే విషయం. కానీ సమస్త ప్రపంచంలో ఉన్నటువంటి సంఘటనల జ్ఞానము మీకు రోజు వస్తుంది. ఇంకా టీవీలు అవి ఉన్నాయనుకోండి, అసలు యుద్ధాలు మీకు డైరెక్ట్ గా చూపించిస్తున్నారు. కాబట్టి సంజయుడు ఒక్కడు కళ్ళు ముసలం చూస్తే మహాభారత యుద్ధంగా జరుగుతుంది, వీడు ఈ బాణం వేశాడు, వీడు ఆ బాణం వేశాడు అంటున్నారు. మన ఇరాక్ ఇరాన్ ఆ యుద్ధాలు జరుగుతున్నప్పుడు మీరు టీవీలు చూశారు కదా, అసలు డైరెక్ట్ గా యుద్ధాలు చూపించిస్తున్నారు. మీళ్లలో తుఫాన్ వచ్చింది, అక్కడ అంతమంది చచ్చిపోయారు, టీవీలో మీకు ఆ క్షణంలోనే కనిపించిపోతుంది. చూస్తున్నాం కదా మనం. మిమ్మల్ని నేను అడిగేటటువంటి ప్రశ్న ఏంటి అంటే, మీకు ఉపయోగపడినటువంటి ఆ దృశ్యాలు, ఆ వార్తలు ఎందుకు వస్తున్నాయి మీ దగ్గరికి? ఖచ్చితంగా వాటికి ఏదో ఉపయోగం ఉంది, మీరు ఉపయోగించుకోవటం లేదు. వాటిని ఏది వచ్చినా మీకు ఉపయోగపడలే వస్తుంది. ప్రతిరోజు పొద్దున్నే సూర్యుడు ఉదయిస్తాడు. మీకు తెలిసినా తెలియకపోయినా మీరు సూర్యుని ఉపయోగించుకుంటున్నారు. తెలిసి ఉపయోగించుకుంటే సురుషులు అవుతారు, తెలియకుండా ఉంటే సూర్యుడు పాపం వాడు కూడా వాడు చేస్తూ ఉంటాడు, మన గొడవలో మనం ఉంటాం. ఆయన చేసేదేదో ఆయన చేస్తాడు. కానీ ఆయన ఏం చేస్తున్నాడో మనకి తెలియదు. కానీ గీతలో చాలా స్పష్టంగా శ్రీకృష్ణుడు ఏం చెప్తాడు అంటే ఈ యోగ విద్యను మొట్టమొదటి నేను సూర్యుడికి చెప్పాను. సూర్యుడు ఆ యోగ విద్యను మానవ జాతికి ప్రతిరోజు అందిస్తున్నాడు ప్రపంచం మొత్తానికి. భారతీయులమైనటువంటి మనము కూడా యోగ విద్యను సూర్యుడి దగ్గర నుంచి తెచ్చుకోవటం మర్చిపోయాం. ఏ విధంగా టీవీలో మీరు చూసేటటువంటి న్యూస్, న్యూస్ పేపర్లో మీరు చదివేటటువంటి న్యూస్, మీరు చదువుతున్నారు కానీ మీరు ఉపయోగించుకోవటం లేదు. మీకు ఒక్కసారి కూడా అసలు ఇదంతా నేను ఎందుకు చూస్తున్నాను, చాలా మంది న్యూస్ చూస్తారు నాకు తెలిసి, ఎందుకు చూస్తున్నాను, మీకే ఉపయోగం వచ్చేసి ఖచ్చితంగా దాంట్లో చాలా ఉపయోగాలు ఉన్నాయి. అది ఎలా ఉపయోగించుకోవాలో తెలిపేటటువంటి ఎన్ని విద్య ఇది. ఆ జ్ఞానం ఏదైనా ఉపయోగపడుతుంది, ఏ జ్ఞానమైనా ఉపయోగపడుతుంది. ఎప్పుడో ప్రమాదవశాత్తు నడుచుకుంటూ వెళ్తూ చెవిలో పడ్డ రెండు మాటలు ఒక వ్యక్తికి ప్రాణం పోసాయి. ఆ కథ మీరు చాలాసార్లు వింటారు, చందమామలో వచ్చింది ఆ కథ. మా చిన్నప్పుడు యజ్ఞం గురించి మాట్లాడితే చందమామ కథ నుండి మాట్లాడు అంటారు. నేను యజ్ఞం గురించి మాట్లాడటం లేదు, నేను జ్ఞానం గురించి మాట్లాడుతున్నాను. రెండు ముక్కలు కరెక్ట్ అయిన చెవిలో పడితే మీ జీవితాలు మారిపోయాయి. ఏంటది, ఒక ఊళ్ళో ఒక గజదంలో ఉండేవాడు, ఆ గజదంలో కొడుకు ఉండేవాడు. తండ్రి తన ఆస్తి పిల్లవాడికి ఎలా ఇస్తాడో ఈ గజదంలో కూడా ఏం చేశాడు, దొంగతనం చేసేటటువంటి వృత్తిని ఇప్పటి ముక్క తను కొడుకు చెప్పాడు. చెప్తే ఒక మాట అన్నాడు ఆయన, ఎదురులంతలో చాలా జాగ్రత్తగా ఉండలేదు, అక్కడ చాలా మంది భక్తులు ఉన్నారు, వాళ్ళు సత్సంగం చేస్తూ ఉంటారు, వాళ్ళు చెప్పే మాటలు మాత్రం వినబాక. ఎవరెవరు చెప్తున్నాడు విన్నారా, మీ ఎదురులంకలో జరిగిందో చెప్తున్నాను. చాలా మంది భక్తులు ఉన్నారు అక్కడ, వాళ్ళు సత్సంగం అవి చేసుకుంటూ ఉంటారు, వినబాక అంటారు. సరే ఒకరోజు ఏదో పని మీద వాడు వెళ్తున్నాడు, మర్చిపోయాడు సత్సంగం జరుగుతున్న చూపుంది మనం వినకూడదు అని. సత్సంగం జరుగుతుంది అక్కడ, వాడు ఒకటని చెప్తున్నాడు సత్సంగం ఎక్కడ జరుగుతుంది సత్సంగం, సరే ఎక్కడ జరుగుతుంది సార్ ఈ సత్సంగం జరుగుతూ ఉంటే దొరుకుని వినకూడదు అని చెవి ఇలా పెట్టేసుకున్నాడు. కానీ ఈ లోపల రెండు ముక్కలు పడ్డాయి వాడికి చెల్లు. ఏంటి ఆ సత్సంగం చెప్తున్నటువంటి గురువు ఏం చెప్తున్నాడు అంటే, భూతాలకి కాళ్ళు ఒంటరిగా ఉంటాయి, అంటే మన కాళ్ళు ఇలా ముందు వేసుకుంటే వాళ్ళ కాళ్ళు తిరిగి ఉంటాయి, అది నేల మీద ఆ నువ్వు అని. ఈ రెండు ముక్కలు పడ్డాయి వాడి చెవిలో, మర్చిపోదు ఇదంతా వినకూడదు అనుకుంటూ సరేపు జీవితం గడిపిస్తున్నాడు. ఓ 20 ఏళ్ళు గడిచే చాలా గొప్ప గజితంగా అయిపోయాడు అనుకున్నాడు. 20 ఏళ్ళు అయిపోయాక పట్టుకున్నాక వాడికి విరుద్ధంగా సాక్ష్యాలు ఏం లేవు, సాక్ష్యాలు ఉంటేగానే శిక్ష వెళ్ళాడు. అంతేత వాళ్ళు ఏం టెక్నిక్ పన్నారు, ఓ భూతాలు వాడు దగ్గరికి వచ్చినట్టు ఒక రాత్రి, ఆ భూతాలు వాడిని భయపెట్టిస్తున్నట్టు, నువ్వు ఒప్పుకో నువ్వు దొంగతనం చేశావు, నువ్వు ఒప్పుకో నువ్వు దొంగతనం చేశావు అని భూతాలు వాడిని మనుషులే భూతాలు వేసుకుంటూ వచ్చాడు. భయపడ్డాడు కళ్ళు తెచ్చాడు, కాళ్ళ మీద దృష్టి పడింది. వాడికి అప్పుడు 20 ఏళ్ళ కిందకి నిన్న మాట గుర్తుకొచ్చింది. ఏంటి గుర్తుకొచ్చింది, భూతాలకి కాళ్ళు వెనకాతలు ఉంటాయి, గాల్లో ఉంటాయి. ఇప్పుడు ఈ కాళ్ళు ఎక్కడ ఉన్నాయి, భూతాలు వ్యాఖ్యలు ఇస్తున్న వాళ్ళ కాళ్ళు మామూలుగానే ఉన్నాయి, నేల మీద ఉన్నాయి. వాడికి అర్థం అయిపోయింది, ఇంత నమ్మలే, వాళ్ళేం ఒప్పుకోలేదు, సరే బయటపడ్డారు. ఇంత సాక్ష్యాలు నేను ఏం చేయగలరు. బయటపడ్డాక వాడికి ఒక చిన్న లోపల ఒక ఆవేదన పెంచాడు. ప్రమాదవశాత్తు నేను రెండు మాటలు వినటం వల్ల ఈనాడు నా జీవితం రక్షించబడింది. అలాంటిగా సత్సంగంలో రోజు నేను వెళ్ళి వింటే ఏమై ఉండేది. ఇంకైతే మీరు ప్రమాదవశాత్తు వింటున్నారో నిజంగా వినాలని వింటున్నారో, కానీ మీ చెప్పింది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఈనాడు మనకున్నటువంటి న్యూస్ పేపర్లు, టీవీలు, మొబైల్ ఫోన్స్ ఇన్ని ఎల్సి ఏం చెప్తున్నారు అంటే, మీరు విశ్వ నాగరికులే, మీరు భారతీయులు కారు, మీరు అమెరికన్స్ కారు, మీరు ఫ్రెంచ్ వాళ్ళు కారు. ఇంకేత ప్రపంచంలో మీరు ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో మీకు తెలుసు, మీకు నిజంగా ఎవరితో అయినా మాట్లాడాలి అంటే ఏ దేశంలో ఉన్న వాళ్ళతో అయినా మాట్లాడచ్చు. సమస్య ఏమిటి అంటే నేను ఇక్కడికి వస్తున్నప్పుడు ఇక్కడ పంచే లేదు సెల్, కానీ అమెరికా వాళ్ళతో మాట్లాడాలి అంటే సెల్ పనిచేస్తుంది. ప్రతి నిర్వహణ అర్థమవుతుంది కదా. ఇంకా మనము ప్రపంచ నాగరికులము అది మీరు గుర్తుంచుకోండి. ఇది అర్థం చేసుకుంటే మనం ఈనాడు చేస్తున్నటువంటి యజ్ఞం యొక్క విలువ మీకు తెలుస్తుంది. మీరు ఒక సాధారణమైనటువంటి ఒక ఊరిలో ఒక గృహంలో మాత్రమే జీవించేటటువంటి వ్యక్తులుగా జీవిస్తున్నప్పటికీ మీరు మాత్రము ఖచ్చితంగా విశ్వ నాగరికులే. ఇకంటే ప్రపంచంలో జరిగే సంఘటనలన్నీ మీకు తెలుస్తున్నాయి. మీరు పక్క ఊళ్ళో ఏం జరిగిందో మీకు తెలియకపోవచ్చు, కానీ అమెరికాకి రష్యాకి ఏమైందో మీరు తెలుసుకోవచ్చు. నిర్మిస్తారని భావం అర్థమవుతుంది కదా. నేను చెప్పింది మీరు సాధారణ వ్యక్తులు కాదు. ఈనాడు ఇక్కడ ఉన్న మనమే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా విశ్వ నాగరికుడే. కానీ మనకున్నటువంటి సాంప్రదాయాలు, మనకున్నటువంటి నేతలు, మనకున్నటువంటి లీడర్స్ మనని ప్రపంచ పౌరులుగా పరిచయం లేదు. మనము మనమే అసలు ప్రపంచ పౌరులుగా జీవించటం లేదు. ఇంకేత మొదట ఇది గుర్తుంచుకోండి. రేపటి నుంచే మీరు అలా జీవించగలుగుతారు. లేకపోతే నేను చెప్పాను 80 ఏళ్ల తర్వాత ఎప్పుడో ఎదుర్లంకలో ఒక సత్సంగంలో ఒక వ్యక్తి ఎవరో ఈ మాట చెప్పాడు, మనము భారతీయులు మాత్రమే కాదు మనము విశ్వ నాగరికులము. విశ్వ నాగరికులు ఎలా ప్రవర్తించాలి కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఇదే మనం మొదలెట్టేస్తాం. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఇప్పుడు చాలా ఎక్కువ తయారవుతున్నారు. అది ఒక ఉదాహరణగా చెప్తున్నాను. ఇంజనీరింగ్ చదవాలి అంటే మన డబ్బు మనం ఖర్చు పెట్టుకుంటాం, లక్షలాది రూపాయలు మన డబ్బు పెట్టి చదివిస్తాం పిల్లవాడిని. పిల్లవాడు చదువుకుంటున్నప్పుడు వాడు అటు ఇటు వెళ్తే వద్దు నాయన, నువ్వు చదువుకోవటమే నీ పని, డబ్బు మేం చేస్తాం, బట్టలు మేం పెడతాం, తిండి మేం పెడతాం, నువ్వు మాత్రము నిద్ర లేవగానే చదువుకోవటమే. చదువుకున్నాడు, పాస్ అయ్యాడు పరీక్ష. పరీక్ష పాస్ అయిన తర్వాత నేను లక్షల రూపాయలు పెట్టి నేను ఇంజనీరింగ్ చేశాను కనుక మీ యొక్క ఇంజనీరింగ్ జ్ఞానము నాకు నా కుటుంబానికి మాత్రమే వినియోగపడాలి అని ఎవడైనా పట్టుబట్టాడు అనుకోండి, అరే బుద్ధుందా నీకు, ఉద్యోగం చేస్తానంటానికి. నువ్వు ఉద్యోగం చేయబాక ఏం చేయాలి, నా ఇంట్లో కూర్చో, నేను కదా నిన్ను చదివించాను, ఇంకెవరికి ఉపయోగపడదు. ఏం చేయాలి నువ్వు, నీకైనా ఉపయోగించుకో ఆ విద్యను, లేకపోతే కుటుంబం వాళ్ళకి ఉపయోగించు. ఎందుకైనా ఉపయోగపడుతుంది, అది ఉపయోగపడదు కదా. అంటే నేను లక్షల లక్షల ఖర్చు పెట్టి చదివించినటువంటి చదువు వల్ల ఇంకో కంపెనీకి ఉపయోగం అవుతుంది. ఆ సాఫ్ట్వేర్ కంపెనీ ఎవరైతే పెట్టాడో ఆ కంపెనీకి నీ జ్ఞానం ఉపయోగపడుతుంది. చెప్పింది అర్థమవుతుందా. కానీ నీ జ్ఞానము వాడికి ఉపయోగపడటం వల్ల నీకు నీ కుటుంబానికి లబ్ధి వస్తుంది. అంటే నువ్వు చదివినటువంటి జ్ఞానము ఇతరులకి ఉపయోగపడితేనే నువ్వు నీ కుటుంబం సుఖంగా ఉంటారు. నీకే ఉపయోగపడాలి అంటే నువ్వు సుఖంగా ఉండలేవు. అర్థమైన ఉదాహరణ. ఇక్కడ నువ్వు చదువుకో, నువ్వు ఏ విద్యనైనా సాధించుకో, కానీ నువ్వు ఏ విద్య సాధించుకున్నా ఆ విద్య నీకు ఉపయోగపడదు, ఇతరులకు ఉపయోగపడుతుంది. కానీ అది ఎప్పుడైతే ఇతరులకు ఉపయోగపడుతుందో ఖచ్చితంగా నువ్వు లబ్ధి పొందుతావు. నువ్వు ఎంత ఉపయోగపడితే అంత లబ్ధి వస్తుంది. ఎంత ఎక్కువ మందికి బయట వాళ్ళకి ఉపయోగపడితే ఈ బుద్ధి లలితా దేవి వల్ల వస్తుంది. మనకి మనంతట మనం చదువుకునేటువంటి జ్ఞానము గాయత్రి వల్ల వస్తుంది. ఇతరులకి ఉపయోగపడేటటువంటి వ్యక్తిత్వాన్ని దేవతలు అంటారు. దేవతలు ఏం చేస్తారు అంటే నీకు ఉపయోగపడతారు. చెట్టుని వనస్పతియో దేవత అంటాం. ఎందుకు, దాని ఫలం అవుతుంది, దాని కాండము అది ఉపయోగించుకోదు. మనం సన్నిధి గాను దేవులను దూలాలు గాను ఉపయోగించుకుంటాం. ఇంకా చెట్టు కూడా దేవతే మన దృష్టిలో. చెట్టు దేవత ఎలా అవుతుంది, ఇతరులకు ఉపయోగపడితే దేవత కదా. ఇంకొక లలితాదేవిని మనం ఏమంటాము అంటే దేవ కార్య సముద్యత, అంటే ఇతరులకు ఉపయోగపడేటటువంటి చేతనం. గాయత్రి ఏంటిది? మనం నేర్చుకున్నటువంటి విద్య, సద్బుద్ధి. లలిత ఏంటి? ఇతరులకు ఉపయోగపడేటటువంటి విద్య. ఈ ఇతరులకు ఉపయోగపడేటటువంటి విద్య ఇతరులకి ఎలా ఉపయోగపడాలో చెప్పేది భాగవతం, గురుచరిత్రలు. ఇది మూడు ఇందులో చెప్పబడతాయి మీకు. ఈ యజ్ఞంలో మనం మూడు చేయబోతున్నాం. ఒకటి గాయత్రి అంటే సద్బుద్ధి అంటే ఏంటో నేర్చుకోబోతున్నాం. రెండోది లలిత అంటే దేవతల కార్యక్రమాలలో మనం ఎలా పాలు పంచుకోగలమో అన్నది నేర్చుకోబోతున్నాం. మూడోది దేవతల కార్యక్రమాలలో ఈనాడు మనం ఏం చేయాలి. గాంధీ గారి గురించి పాఠం చెప్తున్నప్పుడు ఒక స్కూల్లో ఒక కుర్రాడు చేశాక, నేను జైలుకి వెళ్తాను సార్, జైలుకి వెళ్తే నాకు మినిస్టర్ పోస్ట్ వస్తుందా అని. ఇప్పుడు జైలుకి వెళ్తే రాదు, ఎప్పుడు వెళ్తే వచ్చింది? గాంధీ గారు స్వాతంత్ర సంగ్రామం చేస్తున్నప్పుడు అప్పుడు కష్టపడితే జైలుకి వెళ్ళిన వాళ్ళకి, అప్పుడు అందులో పాల్గొన్న వాళ్ళకి తామర పత్రాలు, పెన్షన్స్ ఇస్తున్నారు. ఎందుకు చెప్తున్నాను భాగవతం అంటే, ఈనాటి దేశకాల పరిస్థితుల్లో మనం ఏం చేయాలి అని చెప్పేది భాగవతం గురించరిత్ర. ఈ మూడింటిని కలిపి మనం దేనికి ఉపయోగించుకోవాలి? విశ్వ ఏకీకరణకు ఉపయోగించుకోవాలి. మీరు ఎప్పుడైతే విశ్వ ఏకీకరణ గురించి మాట్లాడతారో మీ సమస్యలన్నీ తీరిపోతాయి. చూడండి, ఈ లలిత భాగవత విశ్వ ఏకీకరణ యజ్ఞాలు ఏ ఊళ్ళల్లో 12 వారాల పాటు జరిగాయో, అక్కడ జరిగేటటువంటి వాళ్ళు పొందినటువంటి లాభాలన్నీ కూడా మీకు వివరించి చెప్పదలుచుకుంటే 2 వాల్యూమ్స్ అవుతాయి. తెలిసి చూడండి, నేను ఒకటే చెప్పేది, ఇతరులు ఏం చెప్పారు, నేనేమి చెప్పాను అనే దాని మీద నేను నమ్మకం ఉంచుకోకండి. చేసి ఆచరించి చూడండి. మూడు కార్యక్రమాలుగా మనం ఇది చేయబోతున్నాం. మొదటి కార్యక్రమం ఏంటి అంటే, తన్నేం ఇటీకే మనం ముందు పెట్టుకున్నాం, దాన్ని కాస్త జాగ్రత్తగా గమనించుకోండి, ఇది చాలా ముఖ్యం. 12 ఇటికలు నేను ముందున్నాయి. ఒక్కొక్క ఇటుక మీద నేను చేయి పెట్టి నేను చదివేటటువంటి మంత్రాన్ని ఉచ్చారణ చేసుకుంటూ ఇది ఏం చేస్తుందో మీ జీవితాల్లో గమనించుకోండి. మీకు ఎదురుకుండా కుడివేపు కింద ఉన్న ఇటుక మీద చేయి పెట్టండి. మీకు కుడివేపు కింద ఉన్న ఇటుక 12 ఇటికలు ఉన్నాయి. ఈ 12 ఇటికలు కూడా మీ శరీరానికి సంబంధించినటువంటి అనేక రోగాలను పోగొడుతుంది. అదేంటి ఇటుక రోగాన్ని పోగొడుకుందా? సిద్ధి సాయి చరిత్ర చదివితే మీకు తెలుస్తుంది. సాయి ఏమనేవాడంటే, ఇటుక నా గురువు, ఈ ఇటుకను ఉపయోగించుకుంటే నా గురువు యొక్క అనుగ్రహాన్ని నేను పొందుతున్నాను. సాయి నోట్లో చెప్పినటువంటి ఆ మాట వృధా కాదు. ఆయన ఎప్పుడు ఏం చెప్పేవాడు అంటే, ద్వారకా మాయలో కూర్చున్నటువంటి ఈ ఫకీర్ ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు. అంతే, ఇటుక నా గురువు యొక్క అనుగ్రహం అంటే ఆ ఇటుక ఎవరి గురువు యొక్క అనుగ్రహం? సాయి యొక్క అనుగ్రహం. సాయికి సాయి ఫోటోకి భేదం లేదు అని మీకు అనేక సార్లు మీరు చదివి ఉంటారు. అంతే, సాయి చేతిలో ఉన్న ఇటుక ఈ ఇటుక ఒకటే, మీరు ఉపయోగించుకోగలిగితే పెన్నులన్నీ ఒకటే. ఈ పెన్ను వేరండి, ఆ పెన్ను వేరండి అంటే చూడటానికి మాత్రమే వేరు వేరుగా ఉంటాయి, కానీ రాసే పని అన్ని పెన్నులు ఒకేలాగా చేస్తాయి. కనుక ఆ ఇటుక మీద చేయి పెట్టుకుని మీకు కనుక శిరస్సుకి సంబంధించినటువంటి మొదలగు ఏదైనా బాధలు ఉన్నాయంటే, శిరస్సు అంటే తలనొప్పినే కాదు, తల నొప్పి కలిగించేటటువంటి సమస్యలు, అది కూడా శిరోవేదనే. వాటిని కాస్త తలుచుకొని ఆ ఇటుక యొక్క అనుగ్రహంతో, ఆ ఇటుక నుంచి వచ్చేటటువంటి శక్తితో మీ ఆ మానసిక సమస్యలు, మానసిక వ్యాధులు, శిరస్సులో ఉన్న వ్యాధులు తగ్గిపోతున్నాయని కళ్ళు మూసుకుని భావన చేసుకోండి. మంత్రం వినండి. శ్రీ సమంచి తమద్వయం పరమ ప్రకాశమ గోచరం భేదవర్గితమ ప్రమేయమనంత మాధ్యమ కల్మషం నిర్మలం నిగమాంతమద్వయమ ప్రసత్యమ బోధకం ప్రాతరేవ హిమాన శాంతర్భావే గురు పాదుకాం. దాని కిందనే 2 ఇటుక మీద చేపెట్టండి. ఇది వృషభరాశి కింద ఇటుక, వృషభరాశికి సంబంధించినటువంటి ఇటుక. కన్ను, ముక్కు, ముఖంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే పోతాయి. నాగబిందు కళాత్మకం దశ నాగ భేద వినోదకం మంత్రరాజ విరాజితం నిజమండలాంతర్భాసితం పంచవర్ణమ ఖండమద్భుతమాదికారణమచ్యుతం ప్రాతరేమహిమానసాం సర్వభావే గురుపాదుకాం. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రతిరోజు మీరు యజ్ఞం చేయబోతున్నారు. 12 శ్లోకాలలో మీ సమస్యలన్నిటికీ కూడా గురువు యొక్క అనుగ్రహంతో ఒక లైన్ లో పడిపోతారు. కానీ ఏదైనా భావంతో చేస్తే, పిల్లవాడు క్లాస్లో ఉంటాడు, జాగ్రత్తగా ఉంటే మార్కులు వస్తాయి. మనసు ఎక్కడ ఉంటే, ఇంతట మనసు ఎక్కడో పెట్టుకోకండి. ఎక్కడెక్కడ ఏ ఇటుకెత్తి ఏ భావం చెప్తున్నానో ఆ భావంతో మీకు అలాంటి పరిస్థితే ఏర్పడుతోంది అని చూసుకోండి. 3 ఇటుక మీద పైకి వచ్చేయండి. 3 ఇటుక కిందనున్న 3 ఇటుక ముందుకొచ్చేయండి. ఇది మిథున రాశికి. ఈ మిథున రాశి ఆత్మ ఉన్నటువంటి వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలా జాగ్రత్తగా తీసుకుని మీరు చేసి చూడండి. ఎంత ఆశ్చర్యం ఇస్తుందంటే, అయితే మీరు చేపట్టి పోయిందా అని, చిన్న సూది గుచ్చితే రోగం పోయిందా అనుకుంటున్నాను. ఇంజక్షన్ ఇస్తే చిన్న సూదితో రోగం పోయినప్పుడు అంతకంత ఇటుక మీద మీరు చేయి పెడితే, ఈ 3 ఇటుక చిన్న పెట్టినటువంటి ఆ 3 ఇటుక లంచకి సంబంధించినటువంటి రోగాలు, ఊపిరి సరపటం లేదు, గాభరాగా ఉంది అనేటువంటి వాళ్ళు ఆ ఇటుక మీద చేయి పెడితే పోతుంది. వ్యోమవద్ బహిరంతర స్థితమక్షరన్నశిలాత్మకం కేవలం నిజ శుద్ధమేకమజన్మహి ప్రతిరూపకం బ్రహ్మతత్వ వినిశ్చయం నిరతానుమోద సుబోధకం ప్రాతరేవ హిమానుసాంతర్భావే గురుపాదుకా. 4 ఇటుగా ఇంకా పైసండి. ఇంతటే 4 ఇటుగా అర్థమైంది కదా. ఈ 4 ఇటుగా అనేకమైనటువంటి ఊపిరికి ఆహారం నాలుకకి సంబంధించినటువంటి రోగాలు పోతాయి. ముఖ్యంగా గ్యాస్ట్రిక్ ట్రబుల్ మండిపోతుంది అంతా అనుకునేటువంటి వాళ్ళు లోపల నుంచైనా పెట్టుకొస్తున్నాం. పిల్లల నుంచి కాకపోతే బయట నుంచి కాబట్టి లోపల నుంచైనా పెట్టు. అక్కడ స్పర్శ తగలాలి. అది
బుద్ధి రూపమ బుద్ధి కంకృతైక కూట నివాసినం నిశ్చలం నిరత ప్రకాశక నిర్మలం నిజ మూలకం పశ్చిమాంతర ఖేళనం నిజ సిద్ధ సైన్యమి గోచరం ప్రాతరేవ హిమాన శాంతర్భావే గురుపాదుకా.
తర్వాత 5 ఇటుక. ఇది ఈనాడు చాలా ముఖ్యం అనిపిస్తుంది. బీపీ, హార్ట్ ట్రబుల్, హృదయానికి సంబంధించినటువంటి రోగాలు ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతిరోజు ఆ ఇటుక మీద చేపెట్టుకోండి.
హృద్గతం విమలం మనోజ్ఞ విభాషితం పరమాణుకం నీల మధ్య సునీల సన్నిధనాద బిందు నిజంకితం సూక్ష్మకర్ణిక మధ్యమస్థిత విద్యుదాది విభాషితం ప్రాతరే మహిమాన శాంతర్భావే గురుపాదుకా.
ఎన్ని హార్ట్ ట్రబుల్ ఉన్నటువంటి వాళ్ళకి మీ ఇంట్లో ఇటుకలు ఉంటాయి కనుక ఆ ఇటుక ముట్టించండి. తీసుకెళ్ళి ఇలా పెట్టే ఉంటాయి కదా. హార్ట్ ట్రబుల్ ఉన్నటువంటి వాళ్ళు స్నానం చేయగానే ఆ ఇటుక మీద చేయి పెట్టుకుని, లేకపోతే ఆ ఇటుక కింద నుంచి తీసుకుని ఒకసారి సరే చేయి పెట్టుకుంటే అది చేసి చూస్తే తెలుస్తుంది. ఇంతేనా అంటారు మాస్టర్, చేసి చూస్తే మీకు అర్థం అవుతుంది అది ఎంత గొప్పగా పనిచేస్తుందో. కానీ ఒకరోజు చేస్తే అవుతుందా? హార్ట్ ట్రబుల్ అది ఒకరోజు పోతాయా? కానీ మీకు రిలీఫ్ వస్తే ఇలాగే ఒక నెల 2 నెలలు చేశాక ఇంకా మీరు అసలు వద్దన్న మాంది. ఎందుకంటే ఇంకా లాభాలు వచ్చాక మాట్లాడుతూ మీరేమంటే ఐటీఎం పట్టుకోండి, ఐటీఎం పట్టుకోండి అని అందరికీ చెప్తారు. మా ఇంట్లో ఎక్కుతుందండి ఐటీఎం పట్టుకోండి. వాళ్ళు వచ్చేస్తారు, ఏమండి మీ ఇంట్లో ఇటుకని ముట్టుకునేదారు? అప్పుడు మీ ఇష్టం, మీరు వాళ్ళని ముట్టుకొని ఇస్తారు, ముట్టుకొనివారు. లేకపోతే మీరు వాళ్ళని కూడా ఇలాగే మీరు ఇటుకలు పెట్టుకోండి అంటారు. 6 ఇటుక మీరు చేపెట్టండి. డైజెస్టివ్ ట్రబుల్, అడుగుదల తక్కువగా ఉన్నాడు. ముఖ్యంగా చాలా మంది నా దగ్గరికి వచ్చి, మాస్టర్ మా పిల్లవాడు ఏం తింటాను లేదంటే, జీర్ణకోశ జాతులకు సంబంధించింది. ఈ డైజీన్ వేసుకునే వాళ్ళు, ఏంటంటే జెల్స్, ఎంపీఎస్, ఎంటాసిడ్, ఇవంతా వేసుకునేవాళ్ళు. ఒకరోజు మీరు ఆహారం తీసుకునే ముందు ఇటుకని ముట్టుకుని ఈ శ్లోకాన్ని చదువుకుని గురుపాదిక స్థాయి గురువు యొక్క అనుగ్రహాన్ని మీరు చూడండి ఏమవుతుందో. ఈ 6వ శ్లోకము కన్యారాశికి సంబంధించినటువంటిది, జీర్ణకోశాలకు సంబంధించినటువంటి వ్యాధుల్ని తగ్గిస్తుంది. పంచ పంచ ఋషిక దేహ మనశ్చతుష్క పరస్పరం
పంచభూత సకామ శక్త సమీర శబ్ద ముఖేతరం పంచకోశ గుణత్రయాది సమస్త ధర్మ విలక్షణం ప్రాతరే వై మానసాంతర్భావే గురు పాదుకాం.
ఇప్పుడు పై నుండి మళ్ళీ మొదటి ఇటిక ఏడో ఇటిక కింద ఆరు ఇటికలు అయితే ఇప్పుడు పై ఇటికలకు వస్తున్నాం. మెదడు నరాల బలహీనత ఉన్నటువంటి వాళ్ళకి, చేతులు కాళ్ళు వణుకుతున్నటువంటి వాళ్ళకి, పెరాలిసిస్ తో కూర్చునేటువంటి వాళ్ళకి ఈ ఇటిక స్పర్శ చాలా అద్భుతంగా పనిచేస్తుంది.
పంచముద్రసు లక్ష దర్శన భావమాత్మ నిరూపణం విద్యుదాది ధగద్ధగిత సుచిర్వినోద వివర్ధనం చిన్ముఖాంతర వర్తనం విలసద్ విలాసమమాయికం ప్రాతరే వై మానసాంతర్భావే గురు పాదుకాం.
ఎనిమిదో ఇటిక. సాధారణంగా ఆడవాళ్ళకి వాళ్ళకి నెలకు ఒకసారి వచ్చేటప్పుడు విపరీతమైనటువంటి కడిపినట్లు వస్తుంది. ప్రైవేట్ పార్ట్స్ లో వచ్చేటటువంటి మర్మావయాల్లో వచ్చేటటువంటి రోగాలకి బాధలకి ఇది చాలా బాగా పనిపిస్తుంది. చాలా మందికి ఈ డెలివరీ టైం అప్పుడు గర్భం నిలవటం లేదు, జారిపోతుంది అనేటువంటి బాధ ఉన్నటువంటి కుటుంబాలలో ఇటిక చాలా బాగా పనిచేస్తుంది.
పంచవేణ సుచిర్ విచిత్ర విశుద్ధ తత్వ విచారిణం చంద్ర సూర్యకి దగ్ని మండల మండితం జన చిన్మయం చిత్కళా పరిపూర్ణమంతర చిత్ సమాధి నిరీక్షణం ప్రాతరే వై మానసాంతర్భావే గురు పాదుకాం.
ఇంత మంచి సంతానం కావాలి, పిల్లలు పుట్టడం ఏదో పుట్టాలి, ఆ ఇటుకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ తొమ్మిదో ఇటుకి నిచ్చేటండి. ఇది ధనురాశికి సంబంధించినవి, తొడలకి సంబంధించినటువంటి నెక్స్ట్ సయాటిక్ అసహించి చాలా మంది ఆడవాళ్ళు నాతో ఏం చెప్తూ ఉంటారంటే మనతో నిద్ర లేవగానే ఏం చెప్పేది నెక్స్ట్ అసలు మేము కథలు లేకుండా ఉంటాం మంత్రం మీద నుంచి లేవలేకపోతున్నాం. ఈ ఇటుకను ఉపయోగించిన చూడండి ఏం చేస్తుందో.
హంసచారమఖండనాదమనేకవర్ణమరూపకం శబ్దజాలమయం చరాచర జంతుదేహ నివాసినం చక్రరాజమనాహతోద్భవమేకవర్ణమతపరం ప్రాతరే వై మానసాంతర్భావే గురు పాదుకాం.
పదవిక మోకాలు నొప్పులు. చాలా మందికి ఈ కాలంలో మోకాళ్ళ నొప్పులు చాలా ఎక్కువ ఉన్నాయని బాధపడుతున్నారు. ఈ ఇటుకను ఉపయోగించుకోండి. ఉపయోగించుకోవటం అంటే చేతి అది మీద పెట్టడే, అంతకంటే ఇంకేం లేదు. యజ్ఞం చేసి దీపం చేసి వెలిగించాక వస్తువులు అది చేశాక ఆ ఇటుక మీద కాసేపు రెండు నిమిషాలు చేతి పెట్టడమే లేదు. అభ్యంతరంగా ఉపయోగించుకోవాలంటే ఏం చేయాలని అడగండి. ఆ ఇటుకను సరిచేసి ఆ నీళ్లు తాగాలా మాట్లాడు, లేకపోతే ఇటుకను వేడి చేసి కాపడం పెట్టుకోవాలా, ఏం చేయక్కర్లేదు. ఇప్పుడు యజ్ఞం చేస్తారు కదా మీరు, ఐదు దీపాలు అది వెలిగించేశాక యజ్ఞం పూర్తి అయిపోయిన తర్వాత ఏ బాధ మీకు ఉన్నదో ఆ ఇటుక మీద రెండు నిమిషాల పాటు మీరు చేపెట్టుకోండి, చూడండి ఏమవుతుంది. ప్రతిరోజు మాత్రం అన్ని ఇటుకల మీద చేపెట్టండి. ఇంకేంటే ఆరోగ్యం కావాలి కదా, శిరస్సు నుంచి మొదలెట్టే మనం మోకాలు వరకు వచ్చాం. దాని తర్వాత పదకొండో ఇటుక కుంభరాశికి సంబంధించింది. పిట్టలు ఇక్కడ ఉన్నటువంటి మడిమ శివులాది ఉన్నటువంటి చాలా బాగా పనిచేస్తుంది. అది
తప్త కాంచన దీప్యమాన మహాను మాతృక రూపకం చంద్రకాంతర తారకైరవ ముజ్వలం పరమాస్పదం నీల నీరద మధ్యమస్థిత విద్యుదాది విభాసితం ప్రాతరే వై మానసాంతర్భావే గురు పాదుకాం.
దాని తర్వాత పన్నెండు ఇటిక ఇది సర్వరోగాలకి నివారణ, ఇది గురు చరణాలకు ప్రతీక. అంతట అన్ని చేయలేకపోతే నీ శిరస్సుని దాన్ని యజ్ఞం చేసిన తర్వాత దాపు ఇటిక మీద పెట్టుకుని హే గురుదేవ అంటే చాలు, అన్ని వ్యాధులు నివారింపబడతాయి. గురు చరణాలకు అది ప్రతీక. మీనరాశి
స్థూల సూక్ష్మ సకారణాంతర చేలనం పరిపాలనం విశ్వ తేజస ప్రాజ్ఞ చేత సమంతరాత్మ నిజాంశుకం సర్వకారణమీశ్వరం నితలాంతరాళ విహారకం ప్రాతరే వై మానసాంతర్భావే గురు పాదుకాం
అని ఆయన కలిసి నమస్కారం పెట్టుకోండి. అంటే ఇవి పన్నెండు శ్లోకాలు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తే మీకు ఇంత టైం పడుతుంది కానీ లేకపోతే రెండు నిమిషాల్లో అయిపోతుంది పన్నెండు శ్లోకాలు. ప్రతిరోజు ఐటికల్ని అలా పెట్టుకోండి. ఆసక్తి పెట్టే ఉంచుకోండి, లేదు పక్కన ఎక్కడైనా ప్రతి వాళ్ళ ఇంటికి పెట్టుకుంటూ రండి. అర్థమైంది కదా, 12 ఇది యజ్ఞకుండాలు అంటాం. ఈ యజ్ఞకుండాలు అది యజ్ఞకుండం కాదు, అసలైనటువంటి యజ్ఞకుండం మన శరీరం. ఇల్లు కట్టుకోవాలి అంటే ఒక కాగితం మీద గీతం తీసుకోం మనం, బ్లూ ప్రింట్ అంటాం దాన్ని. ఇంగ్లీష్లో ఏదైనా మార్పు చేయాలి అంటే ఇంజనీర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది వద్దండి మాకు, కిటికీ ఇక్కడ ఉండకూడదండి, ఇక్కడ ఉండాలండి, కిటికీ ఇక్కడ ఉండకూడదండి, ఇక్కడ ఉండాలండి, ద్వారా ఇక్కడ పెట్టాలండి, ఈ హైట్ సరిపోదండి, ఈ హైట్ తగ్గించి, ఇదంతా ఎక్కడ చేస్తాం మనం? కాగితం మీద చేస్తాం. కానీ ఆ చేసినటువంటి మార్పులు మన శరీరంలో రావాలి, ఇంట్లో రావాలి. అది ఇంట్లో దాని మీద షేప్ పెడితే వచ్చేస్తాయి అన్నది మీకు మీకు ఒక పాయింట్ చెప్పాను. కానీ షేప్ పెట్టడానికి ముందు ఇల్లు కట్టుకోవాలి. మీరు ఇల్లు కట్టుకోవటానికి ఈ శరీరంలో 12 శిరస్సు, ముఖము, కంఠము ఇవన్నీ ఉన్న 12 అవయాలలో వెలుతురు ఉంటే తప్ప ఆ ఇల్లు పనిచేయదు. ఇందులో ఏమున్నాయి? పంచ ప్రాణాలు ఉన్నాయి. అక్కడ మనం 5 దీపాలు వెలిగించుకోబోతున్నాం. ఇవి మన పంచ ప్రాణాలకు ప్రతీకలు. మీరు నైరుతి మూల నుంచి దీపం వెలిగించండి. నైరుతి మూల ఎక్కడుంది? అక్కడ వెలిగించండి, ఆ దీపాన్ని వెలిగించండి. ఆ మంత్రం గాయత్రి మంత్రంతో దాన్ని వెలిగిద్దాం. ఓ మంత్రం నాతో పాటు చెప్తే చెప్పండి. నైరుతి మూలదే కరెక్ట్ గా చూసుకోండి, తెలియకపోతే అడగండి. ఒక్కసారి చూసుకోండి అమ్మా, అందరూ ఒకేలాగా వెలిగిస్తే మంచిది, అంతకంటే ఇంకేం లేదు. ఓం భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవ. లోపల పెట్టేసుకోండి, పైన గాలి తగులుతోంది అంటే దీపాన్ని లోపల పెట్టేసుకోండి. ఓం భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈ పృథ్వీ తత్వము మన జాతక చక్రంలో ఉన్నటువంటి రాహుగ్రహ దోషాలను నివారిస్తుంది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ దీపాలు వెలిగిస్తే ఇందాక మనం ఇంటికి పెట్టుకుంటే ఏం జరిగింది? మన శరీరం యొక్క ఆరోగ్యం బాగుపడింది. ఇప్పుడు మీ జీతం జాతకాలు బాగుపడతాయి. ఈ పృథ్వీ గ్రహం రేపు వెలిగించినటువంటి దీపం వల్ల నైరుతి మూలలో ఉన్నటువంటి వాస్తు దోషాలు నయమవుతాయి. మీ జాతకంలో ఉన్నటువంటి రాహు గ్రహం యొక్క దోషాలు నయమవుతాయి. అంత అద్భుతమైనటువంటి యజ్ఞ విధానం అని చెప్తున్నాను నేను. ఇది సింపుల్ గా ఉంది, ఇందులో కష్టమేమీ లేదు. ఎవరైనా చేసేసుకోవచ్చు. 12 5 దీపాలు వెలిగించుకుంటే చాలు. పృథ్వీతత్వం తర్వాత జలతత్వం. జలతత్వం ఎక్కడుంటుంది? ఈశాన్య దిశలో ఉంటుంది. అంతేత ఈశాన్య దిశలో ఉన్నటువంటి దీపం వెలిగించుకోండి. ఓం భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. బుధ గ్రహం యొక్క దోషాలు పోతాయి. పిల్లలకి మార్కులు బాగా రావటం లేదు. మా పిల్లవాడు ఎంత చదివినా గుర్తుండటం లేదు. ఎక్కడెక్కడో మాకు డబ్బులు ఇవ్వవలసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మాకు డబ్బులు తిరిగి ఇవ్వటం లేదు. ఈ దీపం మీకు ఉపయోగపడుతుంది. ఈశాన్య దిశలో ఉన్నటువంటి దీపం ఉపయోగపడుతుంది. ఉపయోగించుకోవటం నేర్చుకోండి. అది అంతే, ఆ దీపం వెలిగిస్తున్నప్పుడు మీ భావం దాంతో పెట్టుకుని మీ పిల్లలకి చదువు రావటం లేదు, బాగా చదువుకోవాలి. ఇదంతా జ్యోతిష్ శాస్త్రం తెలుసుకున్న వాళ్ళకి ఈజీగా తెలుస్తుంది. ఈశాన్య దిశలో బుధుడు, బుధ గ్రహానికి సంబంధించిన లక్షణాలన్నీ దాంతో కరెక్ట్ అవుతాయి. ముఖ్యంగా నా అనుభవంలో ఉన్నటువంటి పెద్ద జ్ఞానం అక్కర్లేనటువంటి మీకు ఉపయోగపడేటటువంటిది ఏంటి అంటే, పిల్లలకి చదువులో మార్కులు బాగా రాకపోతే మీరు కష్టపడుతున్నారు, మీ కష్టానికి తెలియనటువంటి ప్రతిఫలం రాకపోతే ఈశాన్యంలో ఈ దీపం వెలిగిస్తున్నప్పుడు గుర్తు చేసుకోండి. ఏ అగ్నిదేవ, ఏ గాయత్రి మాట, గాయత్రి మంత్రంతో వెలిగిస్తున్నాం. మా పిల్లవాళ్ళకి చదువు రావటం లేదు, మాకు రావాల్సినటువంటిది చేతికి సకాలంలో డబ్బులే కాదు, రావాల్సిన అనేక ఉంటాయి. ఎవరికో మంచి పుస్తకం మీరు ఇచ్చేశారు గతంగత, ఇంకా పుస్తకం మనిషిరే రావటం లేదు. ఈశాన్యంలో ఈ దీపం వెలిగిస్తున్నప్పుడు ఆ పుస్తకం గురించి అనుకోండి, చూడండి మీకు ఆ పుస్తకం తిరిగి వస్తుందో లేదు. ఎవరి దగ్గర నుంచో కబురు రావాలని మీరు అనుకుంటున్నారు, అలా నా వ్యక్తి కలిస్తే బాగుండు, ఈనాడు కనుక ఆయనే నా దగ్గర ఉండుంటే, ఆ స్నేహితుడే ఇక్కడ ఉండుంటే ఈ విషయం నాకు తెలిసి ఉండేది కదా. ఈ దీపం వెలిగిస్తున్నప్పుడు ఆ స్నేహితుడిని గుర్తు చేసుకోండి. చూడండి టెలిఫోన్ ఏదో వస్తుంది మీకు అక్కడి నుంచి, ఆ సేవల్లో మీకు లభిస్తుంది. అందుకు నేను చెప్తున్నాను నిజము, రాబోయేటటువంటి రోజుల్లో భారతదేశంలో ఇంటి ఇంకా వెలిగించుకుంటారు. జస్ట్ ఈ సెల్ ఫోన్స్ వాటికంటే కూడా ఇవి బాగా పనిచేస్తాయి. విషయాన్ని అర్థమైంది కదా. అన్నిటికంటే చాలా ముఖ్యం ఏంటంటే ఈ జ్యోతి వెలిగించినప్పుడు మీరు ఇంట్లో ఉన్నటువంటి ఈశాన్య దిశలో ఉన్నటువంటి వాస్తు దోషాలు నివారింపబడతాయి. మీ జాతకంలో కనుక బుధ గ్రహంలో ఏదైనా దోషాలు ఉంటే ఆ దోషాలు నివారింపబడతాయి. పృథ్వీ అయిపోయింది, ఈశాన్యంలో దిశలో ఉన్నటువంటి జలతత్వం అయిపోయింది, ఇంకెక్కడ అగ్ని, అగ్ని దిశకి రండి. పద్ధతి కూడా చాలా ఈజీగా గుర్తుంచుకోవచ్చు. మీరు ఆగ్నేయ దిశలో ఉన్నటువంటి దీపాన్ని వెలిగించుకోండి. ఓం భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఒకవేళ గాలికి దీపాలు తగ్గితే మీరేం గాధనా పడకండి, కావాల్సింది మీ మనస్సులో కలగటం. ఈ దీపం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, కానీ వెలిగించుకోండి. ఆడిపోతే మళ్ళీ వెలిగించుకోండి. కానీ దీపం ఆడిపోయింది అయ్యో అనుకోకండి, ఈ దీపాలు కాదు వెలగవలసింది. మీ ఆగ్నేయ దిశ కరెక్ట్ అవ్వాలి. ఆగ్నేయంలో అధిపతి ఎవడు? చంద్రుడు. చంద్రుడికి సంబంధించిన దోషాలు ఏవైనా ఉన్నా పోతాయి మీ జాతకంలో. కుటుంబంలో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు సమతను ఇస్తుంది, ఇది ప్రేమను పెంచుతుంది, శీతలతను పెంచుతుంది. కనుక ఉడుకు రక్తం ఉన్నటువంటి పిల్లలు గలాట చేసేస్తున్నారు, నా పిల్లలు నా మాట వింటలేదు. శాంతి రావాలి నా కుటుంబంలో, ఈ ఆగ్నేయం వెలిగిస్తున్నప్పుడు ఈ భావంతో వెలిగించుకుంది. భావం చాలా ముఖ్యం అమ్మ, భావం లేకుండా ఏది పనిచేయదు. మొత్తం ఆధ్యాత్మికతలో యద్భావం తద్భవతి, అసలు భావం లేకపోతే ఏం లేదు, దీపమే అది. ఓ రాయి ముక్కను పట్టుకుని శివుడు అంటే చంద్రశేఖర మాత్రేమ కలిస్థితి వయ్యమ్మ అని స్తోత్రం చేసుకుంటా. ఆ రాయి వాయి వాయి అంచేత ఆగ్నేయ దిశలో శీతలత్వానికి దానికి కావలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి మీ కుటుంబంలో. ఆగ్నేయ దిశలో ఉన్నటువంటి దోషాలు పోతాయి. ఆ క్రమం అర్థమవుతుంది కదా, పృథ్వీ, పృథ్వీ తర్వాత నీరు, నీరు తర్వాత అగ్ని, అగ్ని తర్వాత వాయువు, వాయువు దిశలో దీపాన్ని వెలిగించండి. తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఒకవేళ పైన దీపాలు వెలగకుండా ఉంటే చిన్నది వాయువ్యము కేతువుకి సంబంధించినటువంటిది, కేతువుకి సంబంధించినటువంటి దోషాలు అవి ఏవైనా ఉంటే పోతాయి. ఇవన్నీ కూడా మూలలో వెలిగించాం మనం. మూలల్లో వెలిగించామంటే రెండు రెండు గ్రహాలు వస్తాయి అక్కడికి. అంతేత మొత్తము తొమ్మిది గ్రహాలకి సంబంధించినటువంటి దోషాలు పోతాయి. నాలుగు కోణాలలో మనం నాలుగు దీపాలు వెలిగించుకుంటా ఉంటారా. ఇప్పుడు లాస్ట్ గ్రహాలకి రాజైనటువంటి సూర్యుడి యొక్క దీపాన్ని మధ్యలో వెలిగిస్తాం మనం. అగ్నికుండం యొక్క మధ్యలో ఐదో దీపం వెలిగించండి. ఓం భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇప్పుడు ఐదు దీపాలు మనం వెలిగించేశాం. ఇప్పుడు ఐదు అగ్నిస్తులు ఒకేసారి వెలిగించేయండి. లేకపోతే ఇది అక్కడ నెక్కడం అందులో ఉన్నా కూడా తీసే అందరికి అడిగిన వాళ్ళకి అల్లేదు ఇచ్చే ఐదు అదరస్తులు ఒకేసారి అడిగించే. దీని తర్వాత ఇంకా గాయత్రి లలిత యజ్ఞం చేయించేసి ఆవుతులు ఏం చేయించి అక్కలు ఎంత టైం పడుతుంది అది ఇంకా
లలిత ఏం చేస్తానికి మొత్తం చదవాలి రాజరాజాస్తిపాటు బ్రహ్మామరాజు ఒకటి దాహుతున్నాను భాగవతంలోకి వెళ్ళి చివరి ఒక ఐదు శ్లోకాలు ఉన్నాయి ఆత్మ వేసేస్తాను వేసిన తర్వాత
అందరు తీసుకోండి. అక్కడ ఇటుకల మధ్యలో అక్కడే పెట్టేసుకోండి. ఎక్కడ మీకు వీలుగా ఉంటే ఇక్కడ పెట్టేసుకోండి. మీకు వీలుగా తీసుకోండి. ఇంకా యజ్ఞ పురుషుడికి దీపాలకి మీరు నైవేద్యం ఏదైనా పెట్టదలుచుకుంటే పెట్టండి. మీ దగ్గర ఉన్నటువంటిదంతా కూడా సమర్పించండి. మేముంటే అది అన్నిటికంటే ముఖ్యం ఏంటి అంటే మీ యొక్క మనస్సులో హృదయాలను సమర్పించండి. అసలు నిజంగా చెప్పుకోదలుచుకుంటే ఈ మనస్సు హృదయమే అడ్డుతైనది. మిగతాదంతా పండ్లు ఏముంది అది కూడా భగవంతుడు ఇచ్చిందే ఇస్తున్నాం. మీది అని చెప్పుకోవటానికి నిజంగా ఏదైనా ఉంటే మీ మనస్సులు మీ హృదయాలు మీ బుద్ధులు అని సమర్పణ చేసుకోండి. ఏది ఉంటే అది సమర్పణ చేసుకోండి. ఇంకా చాలా ఉందమ్మా, ఇది కేవలం స్టార్టింగే. దాని తర్వాత ఇంకా ఆవుతులు వేసుకోవాలి మనం. ఆవుతులు మీ టైం బట్టి ఇక్కడ మేము చేయించినంతగా మీరు చేసుకోవచ్చలేదు. 12 నిత్యాలు పెట్టుకోవటం, 5 దీపాలు వెలిగించుకోవటం, ఉదత్తులు వెలిగించుకోవటం అంతే అయిపోయింది. ఇక్కడ మనం ఇంకా పెద్దగా విస్తృతంగా చేస్తున్నాం. ఇప్పుడు కాస్త జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసుకోండి. మీరు కూడా చెప్పారు తర్వాత 12 ఇటుకలు మీ శరీరం, 5 జ్యోతులు మీ శరీరంలో ఉన్నటువంటి పంచప్రాణాలు. వస్తుందా కరెంటు? వస్తే ఓకే, లేకపోతే వినిపిస్తుందా చెప్పండి. వినిపిస్తుందా
అమ్మా? అందరికి వినిపిస్తుందన్నా?
వినిపిస్తే ఇంకేముంది. ఓకే, అంచేత ఈ 12 ఇటుకలు మన శరీరం, 5 జ్యోతులు మనలో ఉన్నటువంటి పంచప్రాణాలు. ఈ పంచప్రాణాలు ఈ శరీరము ఈనాడు మనం స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్నాం. నేను, నా పిల్లలు, తప్పేం కాదు. కానీ 5 అగరొత్తులు వెలిగించుకోవటంలో మనం ఏం చెప్తున్నాం అంటే నా యొక్క జ్ఞానాన్ని నాకు మాత్రమే కాదు అందరికీ వెదజల్లుతాను అని. ఆ వెదజల్లటానికి చాలా సులభమైనటువంటి ప్రక్రియ ఏంటి అంటే యజ్ఞం. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అందరికి వినిపిస్తుందా? చివరి వరకు మీరు తల ఊపితేనే నాకు తెలుస్తుంది, వినిపిస్తుంది కదా? అంచేత చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. పచ్చిమిరపకాయ బజ్జీ నాకు చాలా ఇష్టం, మాస్టర్ చాలా ఇష్టం. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ పచ్చిమిరపకాయ బజ్జీలు ఇచ్చేయకండి. నేను ఉదాహరణ చెప్తున్నానంటే పచ్చిమిరపకాయ బజ్జీ చాలా ఇష్టం కనుక నేను కొరుకు తిన్నాను అనుకోండి, అని కళ్ళమట నీరు అది ఎవడికొస్తుంది? నాకు మాత్రమే ఒకడికి వస్తుంది. ఎండు మిరపకాయలు తీసుకుని అగ్నిలో వేశారనుకోండి మీరు, కళ్ళమట నీళ్ళు ఎంతమందికి వస్తుంది? అందరికీ వస్తుంది కదా. అంటే ఆ కారం మీకు అందించాలి అంటే నేనేం చేయాలి? నేను తినకుండా దాన్ని అగ్నిలో వేస్తే, వేస్తే ఏమైంది? అప్పుడే దగ్గు స్టార్ట్ అయింది. వింటేనే దగ్గమ్మా ఏం వచ్చినాయి అంటున్నా. అగ్నిలో అది పడగానే అందరికి వెళ్తుంది. ఇప్పుడు దీపాలు వెలిగించి అగరొత్తులు వెలిగించుకుని మీరు గాయత్రి మంత్రం ఉచ్చారణ చేశారనుకోండి, ఎంతమందికి వెళ్తుంది అది? అందరికి వెళ్తుంది. ఇది బాధాకరమైంది కనుక మీకు తెలుస్తోంది. గాయత్రి మంత్రం ఆహుతులు వేసినా కూడా అదే విధంగా ఈ జ్ఞానం ఎక్కడికి వెళ్తుంది? అందరికీ వెళ్తుంది. అదే అర్థం చేసుకోండి యజ్ఞం యొక్క గొప్పతనం. అది మీరు మాత్రమే గాయత్రి చేయటంలే ఈ యజ్ఞం మీరు ఇక్కడ చేస్తున్నారు అంటే
ఈ శబ్ద తరంగాలు ఎంత వరకు వెళ్తాయో అంతవరకు కూడా ఈ మంత్రశక్తి వెళ్తుంది. అందువల్ల ఈ యజ్ఞం చేస్తున్నటువంటి వాళ్ళ కోరికలు తీరుతాయి. ఒక మనిషికి భోజనం పెడితేనే చాలా మంచిది అంటారు. ఈ యజ్ఞ విధానం ద్వారా దీపం వెలుగుతోంది, అగరత్తుల ధూమం వెళ్తుంది. యజ్ఞకుండలో ఏముంటుంది మీరు చూశారు కదా, యజ్ఞకుండలో ఏముంటాయి, శనిధులు ఉంటాయి, అగ్ని ప్రజ్వలింపజేస్తాం, అగ్ని లేస్తుంది, అందులో ఆహుతులు వేస్తాం, పొగ వస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుంది, దీపాలు ఉన్నాయి, పొగ ఉంది. ఇది మోడర్న్ టెక్నిక్ ఆఫ్ యజ్ఞ. పూర్వకాలం లాగా అపార్ట్మెంట్స్ లో వాటిలో మీరు యజ్ఞం చేస్తారంటే చేయనివ్వరు, కుదరదు. నీళ్ళైనా మీరు చేసుకోరు, పాడైపోతుందని. ఇది పాడవుది కదా, కానీ యజ్ఞ ఫలితం అన్నీ వస్తాయి. అందుకని నేను చెప్పాను హిమాలయాలలో ఈ విషయాలు మాట్లాడుతున్నప్పుడు ఈ యజ్ఞ విధానం యొక్క గొప్పతనం ఇప్పుడు అర్థం కాదు. ఎందుకంటే ఇదివరకు ఉన్నటువంటి యజ్ఞాలన్నీ కూడా ఇన్ని కోట్ల యుగాల నుంచి వస్తున్నాయి. ఈ దీప యజ్ఞం అనేది ఇప్పుడే స్టార్ట్ చేశారు ఋషులు. కానీ దీని ప్రాముఖ్యత అర్థమవుతుంది కదా. 12 ఇటికలు మీ శరీరాలు, 5 దీపాలు మీ యొక్క పంచ ప్రాణాలు, ఈ 5 అగరొత్తులు యజ్ఞీయ వాతావరణంలో ఇందులో మనం ఉచ్చారణ చేసేటటువంటి ఆ మంత్రశక్తి తరంగాలు మనం ప్రపంచాన్ని అందరికీ కూడా అందజేస్తున్నాం. ఇప్పుడు మీరు గాయత్రి ఆహుతులు వేస్తారు, లలిత ఆహుతులు వేస్తారు, గురువుల యొక్క భాగవతం యొక్క ఆహుతులు వేయబోతున్నారు. కొంచెం క్లుప్తంగా 108 వేయకుండా కాలానుగుణ్యంగా కొంచెం తగ్గించి వేస్తాం మనం. ఇది ఇంకా మీ ఇష్టం అనమాట, మీరు ఎలా చేసుకుంటారో. కానీ నా సలహా ఏంటి అంటే, మీరు 12 ఇటికలు, 5 దీపాలు, 5 అగరత్తులు వెలిగించుకున్నాక 108 గాయత్రి మంత్రం చేసుకోండి, 108 మహాలక్ష్మి మంత్రం చేసుకోండి. ఇప్పుడు మనకి 2 కావాలి, సద్బుద్ధి కావాలి, వనరులు కావాలి. బుద్ధి మాత్రమే ఉండి డబ్బు లేకపోతే ఏం చేయలేము, డబ్బు ఉండి సద్బుద్ధి లేకపోయినా ఏం చేయలేము. అంచేత ప్రపంచానికి దివ్య సందేశం అందించేటటువంటి ఈ గాయత్రి లలిత భాగవత యజ్ఞంలో 12 ఇటికలు, 5 దీపాలు, 5 అగరత్తులు పెట్టుకుని కనీసం ఒక మాల గాయత్రి, ఒక మాల శ్రీ మహాలక్ష్మి యంత్రం చేసుకోండి. మీరు ఇవాళ మాత్రమే మీరు యజ్ఞంలాగా చేసుకుంటారు. దీన్ని ఎలా చేసుకుంటారో చూడండి. దాన్ని